సూర్యమండలంలా ప్రకాశిస్తోందిట. చూడండి, ఉత్తరే పావక ప్రక్షం ఉకారం ఋషిసత్తమ. ఉత్తర భాగమునందు ఉకారం ఎలా కనబడిందంటే అగ్నిజ్వాలల వెజ్జలతో కనబడింది. అకారం సూర్యమండలంలా కనిపిస్తే ఉకారం అగ్నిమండలంలా కనిపించింది. ఇక సీతాంశ మండలం ప్రక్షం మకారం తస్య మధ్యత. ఇక ఈ మధ్య భాగంలో కనబడే మకారం ఉన్నదే అది సీతాంశు అంటే చంద్రమండలంలా కనిపించింది. కనుక మూడు మండలములు దేనిలో ఉన్నాయి? అగ్నిమండల సూర్యమండల చంద్రమండలములు మూడు ఓంకారంలోనే ఉన్నాయి. అంతేకాదు ప్రపంచానికి ప్రాణశక్తి ఇస్తున్నవి ఆ మూడే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినది, యదాదిత్య గతం తేజో జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సృష్టికి మూడు మూలకమైనటువంటి ప్రాణశక్తి ప్రదాతలు ఆ ముగ్గురే. ఆ మూడు అకార ఉకార మకారములు అదే ప్రణవం, అదే పరమాత్మ. అందుకు ఈ మూడు కూడా అక్కడ మూడు మండలములు గోచరించాయి. తస్యోపరి తదాపస్య శుద్ధ స్ఫటిక సుప్రభం. ఇందాక చెప్పిన నాదబిందు తత్వములు కలిసి ఎలా గోచరించాయి అంటే శుద్ధ స్ఫటికము వలె గోచరించాయట. అది అగ్నిమండలంలా కాకుండా సూర్యమండలంలా కాకుండా చంద్రమండలంలా కాకుండా శుద్ధ స్ఫటిక మండలముల వలె కనబడ్డాయి. అంటే నిర్వికారమైనటువంటి తత్వమే అందులో గోచరిస్తున్నది. అది తురీయ అతీత మమలం నిష్కలం నిరుపద్రవం. అది తురీయ తత్వము. ఈ మూడింటికి అతీతమైన తురీయ తత్వమే ఆ నిష్కలతత్వంగా గోచరిస్తున్నది. నిర్ద్వంద్వం కేవలం శూన్యం బాహ్యాభ్యంతర వర్జితం స బాహ్యాభ్యంతరే చేయ బాహ్యాభ్యంతర సంస్థితం. దానికి బాహ్యము అభ్యంతరం లేదు, దేనికి ఆ తురియతత్వానికి. కానీ బాహ్యాభ్యంతరముల్లో అది ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ క్రమంగా వాళ్ళు దానిలో ఆ ప్రణవ స్వరూపాన్ని ఈ విధంగా సంపూర్ణంగా దర్శించారు. అంటే ఓంకారమే వివిధ భాగములుగా కనిపిస్తూ ఉన్నది. ఈ మొత్తం ఇప్పుడు తిన భాగానికి శబ్ద బ్రహ్మావిర్భావ ఘట్టము అని అంటారండి. శివుని యొక్క శబ్ద బ్రహ్మావతారం ఇది. శబ్ద బ్రహ్మ అవతారం, అవతారం అంటే వ్యక్తీకరణ. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరి కడుపు నుంచి పుట్టాడని కాదు, వ్యక్తీకరణమే అవతారం. అవ్యక్తమైన పరతత్వం వ్యక్తీకరింపబడితే అవతారం. కనుక శివుని అవతారాలు ఇలాంటివే ఉంటాయి. వ్యక్తీకరణలే శివుని అవతారాలు. ఆయనకు జననాదులు లేవు గనక ఇలాంటి వ్యక్తీకరణలే చూపిస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు చూపించిన అవతారం శబ్ద బ్రహ్మావతారం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఈ శబ్ద బ్రహ్మావతారం ఎలా విస్తరిస్తుందో చూడండి. ఆ మహాలింగం నుంచి ఓంకారం వచ్చింది, ఓంకారం నుంచి పంచ అవయవములు కూడా కనిపించాయి. ఇప్పుడు క్రమంగా వాళ్ళకి ఆశ్చర్యకరంగా లోపల ఋషిసార తముడు అని ఒక ఆయన కనబడ్డట. ఋషిసార తముడు అన్నారు. ఈయన నటసార సత్తముడు అని కూడా అంటుంది శాస్త్రం. నటసార సత్తముడు ఋషిసారం, సర్వ ఋషులకి సారంట. అంటే ద్రష్ట అయినటువంటి వాడు, సర్వ జగద్ద్రష్ట అయినటువంటి వాడు కనబడ్డాడు. ఆయన్ని వీళ్ళు చూస్తూ ఉండగా ఆయన క్రమంగా వెలికి వచ్చేటండి. ఆ మహాలింగం నుంచి వచ్చి గోచరిస్తున్నాడు. ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని వీళ్ళు చూస్తున్నారు. ఆ స్వరూపం ఎలా ఉందంటే సమస్త అక్షర స్వరూపుడు. చూడండి ఎలా శబ్ద బ్రహ్మ ఎలా వస్తుందో వివరిస్తున్నాడు. ఇక్కడ ముందు ప్రణవం వచ్చింది, ప్రణవం నుంచి క్రమంగా వస్తున్నది ఏంటి? సమస్త అక్షరములు. కనుక సమస్త అక్షర స్వరూపుడైన శివుణ్ణి చూపిస్తున్నారు. ఎందుకంటే మనం ఆడే ప్రతి మాట కూడా శబ్దంతో కూడుకున్నది. అంతేకాదు వాగర్థములే జగత్తంతా కూడా, శబ్దములు దాని ద్వారా ప్రతిపాదింపబడే అర్థములు వీటితోనే జగత్తంతా వ్యాపించినది. వాగర్థావివ సంపృక్తి గుర్తుపెట్టుకోండి. మీకు వాగర్థముల తత్వం మరొక సందర్భంలో నేను మిగిలిన 7 రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు స్వామి చెప్పిస్తే చెప్తా. కానీ ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టి అంతా శబ్దమయం. అంతే కదా, ఇందాక చెప్పిన సర్వశబ్దములకు మూలకమైన ప్రణవాన్ని ముందు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ ప్రణవం ఇప్పుడు అక్షరాకృతిగా కనిపిస్తోంది క్రమంగా. శబ్ద బ్రహ్మము కదండి, బ్రహ్మము ధరించిన శబ్ద బ్రహ్మాకృతి. పైగా శబ్ద బ్రహ్మ తత్వం అర్థం కానిది పరబ్రహ్మ అర్థం కట్ట. పరబ్రహ్మయే శబ్ద బ్రహ్మమే పరబ్రహ్మ కాదు గాని పరబ్రహ్మ ధరించిన అవతారం శబ్ద బ్రహ్మం. ఈ శబ్ద బ్రహ్మం ద్వారా మనం పరబ్రహ్మాన్ని పొందగలగాలి. అందుకే శబ్ద బ్రహ్మని నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి అని శాస్త్రం చెప్తున్నది. ఎవరు శబ్ద బ్రహ్మములో నిష్ణాతలో వాడు పరబ్రహ్మమును పొందగలరు. ఎందుకంటే మీకు ఇన్ని చెప్తున్నాను నేను, దేంతో చెప్తున్నానండి? శబ్దాలతోనే చెప్తున్నాను కదా. శివుడు దేని ద్వారా తెలిసాడు? మనకి శబ్దము ద్వారా తెలిసాడు. కనుక ఆ వాంగ్మయములన్నీ దేనితో కూడున్నాయి? శబ్దములు. ఇవేవి అక్కర్లేదండి, జపం చేస్తే చాలంటాడు. మరి జపం దేనితో కూడింది? మంత్రముతో. మంత్రం దేనితో కూడింది? అక్షరములతో. అక్షరం శబ్దమే కదా. కనుక శబ్దం లేనిదేంటండి? అందుకే వాక్య సర్వస్య కారణం, సృష్టికి సర్వమునకు కారణం వాక్ అనేటువంటి మాట చెప్పారు. అంతేకాదు ఇదమంధం తమకృష్ణం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే అన్నారు. ఒకవేళ శబ్దజ్యోతి లేకపోతే ఈ ప్రపంచమంతా అంధకార బంధనమైపోతుంది అన్నాడు. అజ్ఞాన బంధనమైపోతుందండి జగత్తంతా కూడా. సృష్టిలో ప్రతి ఎక్స్ప్రెషన్ శబ్దమే. మనం అక్షరాలు వాంగ్మయాలు అంటాం, కానీ పక్షులు జంతువులు ఇత్యాదులన్నీ కూడా శబ్దంతోనే జీవిస్తున్నాయి. వాటికి ఒక శబ్దములున్నాయి. ఆ శబ్దముల ద్వారా తమ భావాన్ని వ్యక్తీకరించుకుంటూ ఉంటాయి. కనుక సమస్త భావములు సమస్త ప్రాణములు శబ్దములు ఉంటాయి. కనుక శబ్దశక్తిలో ప్రాణశక్తి దాగు ఉంది. ప్రాణశక్తి లేని శబ్దం లేదు కదా. కనుక శబ్ద బ్రహ్మోపాసన అనేది ఆలోచిస్తే విశ్వమంతా ఈశ్వర నాదంతో నిండిపోయినది. అది మనం చూడాలి. ఇలాంటి భావనమే త్యాగరాజ స్వామి వారు చేసి నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస అన్నారు. ఆయన పంచముఖాలతో ఉన్న నాదస్వరూపుని ధ్యానించారు చూడండి ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రతి శబ్దము కూడా ప్రణవం నుంచే జనించింది. ఈ ప్రణవం నుంచి మనం మాట్లాడే ప్రతి శబ్దానికి ఒక నోట్ ఉంది, ఒక నిర్దిష్టమైన నోట్ ఉంది. ఆ నోటునే స్వరం అంటాం మనం. ఈ స్వరాలు సప్తస్వరాలుగా మనం చెప్తాం. సప్తస్వరాలు సంగీతకారులే కాదు, ప్రతి వాడి మాటలోనూ నోట్ ఉంది. అయితే దాన్ని తాళలయాత్మకంగా రాగాత్మకంగా బంధిస్తే పాట అవుతుంది. కానీ సృష్టిలో స్వరం లేని అక్షరం లేదు. ప్రతి శబ్దంలో స్వరం ఉందండి. ఇంకా అక్షరాలన్నింటిలో స్వరం ఉంది, కానీ అక్షరాలు లేకుండా స్వరం ఉండగలదు. గుర్తుపెట్టుకోండి, అక్షరాలు లేకుండా స్వరాలు ఉన్నాయి. వివిధ జంతువుల్లో వచ్చేటువంటి నాదముల్లోంచే కదా మన స్వరాలని తీసుకొచ్చాం. మన సంగీత శాస్త్రంలోకి వెళ్తే షడ్జమం ఎక్కడి నుంచి వచ్చింది, రిషభం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు చెప్తారు మనకి. రిషభం వృషభం యొక్క నాదం నుంచి వచ్చింది అన్నాడు. అంటే అక్కడ ఉందా లేదా శబ్దం? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? ఇందాక మనం చేసినట్టు వీటి నుంచి వచ్చాయని చెప్పడం ఎలాంటిదంటే గోపురం మోస్తున్న బొమ్మ లాంటిదే. అసలు ఈయన దగ్గర నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా. అసలు మూలకారం ఈయన. అందుకే ఎంత అద్భుతంగా దర్శించారు త్యాగరాజ స్వామి వారు. మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం నాదతను మనిషం సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వరసప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాదతను మనిషం శంకరం. అందుకు సాక్షాత్ ఆయన నాదోంకార స్వర విధులు అని త్యాగరాజ స్వామి మరొక చోట చెప్తారండి. ఇక్కడ ప్రణవజనితమైనటువంటి అంటే అవ్యక్తమైన ఒక దివ్య నాదం ఓంకారంగా మొదలు వ్యక్తమై ఆ ఓంకారం నుంచే స్వరములు అక్షరములు ఇత్యాదులన్నీ ఉత్పన్నములయ్యాయి. కనుక సర్వ జగత్తుకే హేతువులైనటువంటి శాస్త్రములన్నీ అక్షరముల నుంచి వచ్చే. అక్షరాలు ఎవరు తయారు చేశారు? మనం తయారు చేసుకున్న ఒక అక్షరములు. అక్షరముల్ని మనం సాక్షాత్ భగవత్ స్వరూపాలుగా భావిస్తాం. అందుకే మాతృకావర్ణ రూపిణి అని అంటాం. అక్షరములు సాక్షాత్ ఈశ్వర స్వరూపాలు, అందుకే అక్షరలింగాలంటారు. అక్షరాలని సాక్షాత్ శివలింగాలుగా చెప్పడం జరుగుతుంది. అందుకే రామేశ్వరంలో 50 లింగాలున్నాయి. మీరు ఎప్పుడైనా చూస్తే చూడండి, 50 లింగాలు, అకారలింగం ఉకారలింగం మకారలింగం. కనుక 50 లింగాలని 50 అక్షరాలు చెప్పారు ఇక్కడ. కనుక శివుడు మాతృకా స్వరూపుడు. మన స్కాంద పురాణ సూత సంహితలో 50 అక్షరాలతో 50 శ్లోకాలు ఉన్నాయండి. అది ఒక విశేషం. శివస్తోత్రం అది, విష్ణువు చేసినది. ప్రస్తుతానికి ఆ సందర్భం కాదు గనక నేను ప్రస్తావన చేయట్లేదు. శివపురాణాలు ఉన్నాం గనక. అయితే ఇప్పుడు అక్షరాలన్నీ శివుడిగా చూడడం అలవాటు చేసుకోవాలి మనం. అక్షరాలు శివుడిగా చూస్తే నీ నోటంట వచ్చే ప్రతి పలుకు ఏ ప్రాణస్పందనల వల్ల వస్తున్నాయి అవన్నీ శివమయంగా దర్శిస్తావు నువ్వు. నీలో శివుణ్ణి చూస్తావు. ఎలాగో చూడండి ఇక్కడ చెప్తున్నాడు. ఏతస్మిన్నంతరేణ్యచ్చ రూపం అద్భుత సుందరం. వాళ్ళకి కనబడింది ఒక అద్భుత సుందర రూపం కనబడిందిట. మళ్ళీ పంచవక్త దశభుజ రూపమే. కానీ ఇందాక కనబడిన దానికి దీనికి చిన్న భేదం ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి ఆ పంచవదనాల్లో వేరే వేరేవి కనిపిస్తున్నాయి. దదర్శత మయాసార్థం భగవాన్ విశ్వపాలక. విష్ణువు బ్రహ్మ కలిసి చూస్తున్నారు. పంచవక్త్రం దశభుజం గౌరీ గౌర కర్పూరవన్ముని. ఎలా ఉన్నాడంటే తెల్లని కర్పూరపు కాంతిలా ఉన్నట్ట. శివుడు ఎప్పుడూ తెల్లని వాడు. శుద్ధ స్ఫటిక సంకాసం త్రిగుణాతీతం శుద్ధ స్ఫటికం. కనుక అసలు శివతత్వం త్రిగుణాతీతం గనక ఆయన ఎప్పుడూ తెల్లగా ఉంటాడు. అది ఎలాంటి తెలుపు అంటే శుద్ధ స్ఫటికము వంటి తెలుపు. మహానువు భావించారంటే కర్పూరము వంటి తెలుపు. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజేంద్రహారం అంటాం. అందుకు గౌర కర్పూరవన్ ముని. గౌర కర్పూరం అంటే తెల్లని కర్పూరం వలె ఉన్నాడు. నానాకాంతి సమాయుక్తం. అసలు ప్రధానమైన కాంతి తెలిపోయినప్పటికీ ఆయన నుంచి వెదజల్లబడుతున్న అనేక రంగులుంటాయి. చూడండి చిత్రం. ఆయనకే రంగు లేకపోయినా ఆయన నుంచి అన్ని రంగులు వస్తాయి. అది విశిష్టమైనటువంటి అంతరార్థం. ఇంకా ఇక్కడ విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు గనక అన్ని రంగులు ఏ రంగు లేని తెలుపులోంచి వస్తున్నాయనే విషయం చాలా మందికి తెలుసు. కనుక ఇక్కడ ఆతత్వం కూడా చెప్తున్నాయి చూడండి. నానావర్ణాత్మకమైన జగత్తుకి ఏ వర్ణము లేనటువంటి శుద్ధ స్ఫటిక తత్వమే మూలమవుతున్నది. అందుకే ఆ మూలతత్వాన్ని చూపిస్తున్నాడు. మహోదారం మహావీర్యం మహాపురుష లక్షణం. ఆ కనబడుతున్నవాడు విస్తారమైన స్వరూపంతో మహావీరమైన స్వరూపంతో మహాపురుష లక్షణాలన్నీ ఉన్నాయి అందులో. తం దృష్ట్వా పరమన్ రూపం కృతాదుర్భూన్మయాహరిహి. ఈ విధంగా బ్రహ్మదేవుడు విష్ణువు కూడా స్వరూపాన్ని చూసి పరవశించి ఆయన నమస్కరిస్తూ ఉండగా అత ప్రసన్నో భగవాన్ మహేశ పరమేశ్వర దివ్యం శబ్దమయం రూపం ఆఖ్యాయ ప్రహసంస్థిత. తనలో శబ్ద బ్రహ్మ స్వరూపం ఎలా ఉందో చూపిస్తున్నట్ట మందహాసం చేసి. అది చూస్తున్నారు వాళ్ళు, మనము చూద్దాం. ఆ ముఖంలో ఎక్కడెక్కడ ఏ అక్షరములున్నాయో చూపిస్తున్నాడు. శివుడి యొక్క శరీరం మాతృకా విగ్రహం. ఓంకార స్వరూపుడు గనక ఓంకార సర్వాక్షముల మూలములు కదా. అందుకే ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములయ్యి పరిగే అన్నారు త్యాగరాజ స్వామి వారు. ఆ దివ్య నాదం ప్రణవనాదం సప్తస్వరములుగా వచ్చింది. ఆ ప్రణవనాదం నుంచే ఐదు ప్రధానమైన అవయవముల నుంచి ఒక్కొక్క దాని నుంచి పది చొప్పున్న యాభై అక్షరములు వచ్చాయండి. ఓంకారం నుంచే యాభై అక్షరములు ఉత్పన్నమయ్యే. ఓంకారమే శివుని యొక్క అసలు స్వరూపం. అందుకే తస్య వాచక ప్రణవ వాచ్య శివ వాచ్య వాచకోరో వాచ్య వాచక యో రచ్యంత భేదాభావ అని శాస్త్రం చెప్తున్నది. ఆయనకి వాచకం ప్రణవం, వాచకం అంటే తెలియజేసేది, ఆయన్ని తెలియజేసేది ప్రణవం. ప్రణవం ద్వారా తెలియబడేవాడు ఆయన. తెలియబడేదాన్ని వాచ్యం అంటారు, తెలియజేసేదాన్ని వాచకం అంటారు. కనుక తెలియజేసేటటువంటి వాచకం ప్రణవం, తెలియబడేవాడు పరమేశ్వరుడు. ఈ రెండిటికీ అత్యంత భేదాభావ, వీటికి అంత భేదం లేదన్నాడు. అంత భేదం లేదంటే కొంత ఉందని అర్థమా? ఉంది. ఎందుకంటే ఓంకారం వ్యక్తమవుతుంది, వ్యక్తమవుతున్న ఇది ఎవరిని చెప్తుంది? అవ్యక్తమైన ఆయన చెప్తుంది. కనుక వ్యక్తమైన ఓంకారం క్రమంగా ఆయనే తెలియజేస్తుంది. కనుక ఇక్కడ హిందూ మతంలో పుట్టిన మన అందరం ఏంటి తెలుసుకోవాలంటే, మన అందరం ఉపాసించేది ఓంకార స్వరూపమైన ఒకే పరమేశ్వరుణ్ణి. ఆయన్నే ఏ దేవతా రూపంలోనైనా మనం ఆరాధిస్తున్నాం. అందుకే ఏ దేవతకైనా ఓంకారంతోనే మనం మంత్రం చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక మనం ఏకదేవత ఉపాసకులమే, మనందరం ఏకేశ్వర ఉపాసకులం. ఆ ఏకేశ్వరుడు పరమేశ్వరుడు సదాశివుడు ఆయన. ఆ ఏకేశ్వరుణ్ణి నారాయణ అన్నా ఏదన్నా. అందుకే ఏ మంత్రం చెప్పినా ముందు ఓంకారం లేని మంత్రమే లేదు కదా. కనుక ఓంకారం ప్రథమంలో చెప్తున్నామా లేదా? కనుక ఓంకార ఉపాసకులం మనందరం. కనుక మనందరికీ కలిపి ఒక మంత్రం ఏదంటే ఓంకారమే. ఆ ఓంకారాన్ని మన ఇష్టదేవతా మంత్రములతో అనుసంధానం చేస్తున్నాం మనం. అనుసంధానం చేయడం వల్ల అర్థమేంటి? ఆ ఓంకార తత్వాన్ని ఈ దేవతా రూపంలో ఆరాధిస్తున్నామని అర్థం. మరేమిటో కాదండి. అందుకు ఈ విషయాన్ని మనం గ్రహించాలి. పురాణములన్నీ సమన్వయంతో అందంగా కనిపిస్తాయి. ఆ సమన్వయ సూత్రం తెలిస్తే అన్ని పురాణాలు ఒక్క పురాణంలోనే మనం చూడొచ్చు. ఈ సమన్వయంతో దర్శిద్దాం. ఇక్కడ ఈ విధంగా ఎలా కనిపిస్తున్నాడో చూడండి. అకారస్తస్య మూర్ధాహి లలాటో దీర్ఘ ఉచ్యతే ఇకారో దక్షిణన్నేత్రం ఈకారో వామలోచనం. అకారం పరమేశ్వరుని యొక్క శిరస్సు, శిరోభాగం అకారం. ఆకారం ఆయన యొక్క లలాటం, ఆకారం ఆయన యొక్క లలాటం. ఇకారం కుడికన్ను, ఈకారం ఎడమకన్ను, ఉకారం కుడి చెవి, ఊకారం ఎడమ చెవి. అరు, ఇది ఇప్పుడు వాళ్ళు తీసేశారు అక్షరాల నుంచి. వీడు తీసేస్తే పోతాయంటే శబ్దములు ఉంటాయి ఎప్పుడో కూడా. మనం ఎవరిని దిగడానికి మన కొరుకుడు వండివి, మన వ్యవహారంలోనివి తీసేస్తాం. వ్యవహారం లౌకికం అండి, దానికి అతీతం పరమార్థం. భారతీయ విద్యలు పారమార్థిక విద్యలు తప్ప వ్యవహారిక విద్యలు కావు. పరమార్థాన్ని వ్యవహారం చేయాలని ప్రారంభంలో పడిపోయి మన పరమార్థాలు మర్చిపోతున్నాం. కనుక అక్షరాభ్యాసం చెయ్యండి. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ప్రతి అక్షరం శివుడిని చేసుకోవాలి. అందుకే మనం అక్షరాభ్యాసం చేసే ముందు నమశివాయ దిద్దుకుంటాడు తెలుగువాడు. ఎందుకంటే అక్షరములన్నీ శివస్వరూపాలు గనకనే అర్థమైంది కదా. ఎందుకు దిద్దుతాడో చెప్తున్నారా? ముఖ్యంగా ఇది అందరికీ ఆచారంట, కానీ తెలుగు వాళ్లే ప్రధానంగా చేస్తారు ఈ చిత్రం. అందుకే తెలుగుగాడిగా పుట్టడం గొప్ప అదృష్టం అన్నాడు అప్పయ్య దీక్షితులు. ఎందుకు? ఆంధ్రత్వం ఆంధ్ర భాషా నాల్పశ తపసఫలం. ఎందుకు అంటే తెలుగు వారికి విశేషం ఉన్నదండి. వాళ్ళు యజుస్సాఖీయులు ఎక్కువ ఉంటాయి తెలుగువారిలో. ఆ యజుస్సాఖీయులు యజుర్వేదం చక్కగా ముందు అధ్యయనం చేస్తారు. అప్పయ్య దీక్షితులు మహాప్రీతి పరమేశ్వరుడు, పరమేశ్వరుని స్వరూపం రుద్ర నమ్మకాలు ఆ ఉన్నాయి యజుర్వేదంలో. ఆ యజుర్వేద సాఖీయులు ఎక్కువ మంది ఉన్నారు గనక ఆంధ్రత్వం ఆంధ్ర భాషా నాల్పస్య తపసఫలం తత్రాపి యాజుషీ శాఖ అనేసి మహానుభావుడు అప్పయ్య దీక్షితులు చెప్పారు. అంతేకాదు ఇలా కూడా మనకు అనుకోవచ్చు. అందుకే విశ్వనాథ వారు అంటారు, వ్రాసడి అక్షరములన్నీ శివలింగాకారములై అనర్చు భాష అన్నాడు. వ్రాసే ప్రతి అక్షర శివలింగం ఏంట. అందుకు అక్షరాలను మనం మార్చకూడదండి. ఏదో ఇప్పుడు కొత్త కాలం వచ్చేవి దిద్దుకుంటున్నాం, కానీ మన పాతకాలం అక్షరాలు ఏమున్నాయో వాటి సరిగ్గా దిద్దుకుని ఇప్పటికి దిద్దుకోవచ్చండి, తప్పేం లేదు. అక్షరం దిద్దేటప్పుడు ఈశ్వరుని ఆరాధిస్తున్నామని తెలియజేయండి. ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే ఇన్ని అక్షరములు ఎక్కడి నుంచి పలుకుతున్నాయి ఆలోచించండి. నీ నుంచే కదా, ఎవడికి వాడి నుంచే కదా. అంటే వాడిలో శివుడు ఉన్నాడనే కదా అర్థం. వాడిలో నాదరూపుడైన శివుడే ఇన్ని విధాలుగా పలుకుతున్నాడని చెప్తే నీ నుంచి పలికే అక్షరాలు, నీ నుంచి పలికే స్వరాలు అన్నీ శివుడే పలుకుతున్నాడు, నాదం ఆయన తెలిసి ఇంక నువ్వనేది నెమ్మదిగా ఆయన కరిగిపోతుంది. ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఎక్కడో శబ్దముల గురించి కాదు, ఇక్కడ ముందు చూడండి. ఇక్కడ నీలో అఖండాత్మస్వరూపుడైన పరమాత్మయే ఈ శబ్దరూపంలో వీటిలో వ్యక్తమవుతున్నాడని తెలిస్తే ఏ ఏ అక్షరానికి ఏ ఏ యోగ కేంద్రము మూలమో తెలుసుకోండి. ఇక్కడిది శివుని స్వరూపం ఎంతో నీ శరీరమే శివమయం అది తెలుసుకోవాలి. అదే మనం మహాన్యాసంలో చేసే విధానం అంతా కూడా అదే. మహాన్యాసంలో చేస్తున్నది ఏంటి? నీ శరీరం శివమయం అని తెలుసుకునే జ్ఞానమే. కానీ చెప్తే అర్థం కాదు. నువ్వు శివుడు అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ లో వస్తాయి మనకి. నేను కాం కాం, మన శివుడు కాము కాము అనుకుంటున్నాం కనుక ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు, దేహోహం తప్ప శివోహం లేదు మనకి. ఈ భావనలన్నీ జాగ్రత్తగా వెళితే సర్వశక్తులు ఆయనవే అని తెలిసినప్పుడు శక్తికి మూలమైన పరమాత్మయే నువ్వు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఉపాసనంతా జాగ్రత్తగా వెళ్ళాలి. కనుకనే మనకి శ్రీ విద్యలో మాతృకాన్యాసం అని ప్రత్యేకించున్నది. ఈ మాతృకాన్యాసం చేసేటప్పుడు ఏ అక్షరాన్ని ఏ ఏ భాగాల్లో న్యాసం చేస్తారో అవన్నీ ఇక్కడ శివుని యొక్క అవయవ భాగాల్లో చెప్పారు. ఇక్కడ చెప్పండి, అందుకే ఇది శివోహం భావనకు తీసుకెళ్లదా, ఆలోచించండి. ఇక్కడ మీరు ఇలాంటి అపూర్వమైన మంత్రరహస్యములు, ఉపాసనా రహస్యాలని శివపురాణం ఎంత తేలిగ్గా మనకిస్తూ భక్తి మార్గంలోకి తీసుకెళ్తుంది చూడండి. అందుకు శివుణ్ణి మీరు ధ్యానిస్తే అక్షర శరీరుడిగా ధ్యానించాలి. ఇక్కడ ఇదంతా శబ్ద బ్రహ్మావతారం, ముందే చెప్పుకున్నాం కదా. ఓంకార స్వరూపుడైన శివుల్లో ఏ అక్షరములు ఎక్కడి దాకా వచ్చాయో చెప్పాం. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం మనం? ఊకారము ఎడమ చెవి, ఇక అరు ఆయన కుడి చెక్కిలి, ఆయన కుడి బుగ్గ అరు. అరు దీర్ఘం ఇస్తే అది ఎడమ చెక్కిలి. ఇక అళు అళు ఉన్నాయి. ఈ రెండు కూడా ఆయనకి రెండు ముక్కు పుటాలండి, రెండు ముక్కు పుటాలు. ఏకారం పై పదవి, ఐకారం క్రింది పెదవి. ఏ ఐ ఇది. అదేవిధంగా ఓకారం పళ్ళవరస, ఈ క్రింది పళ్ళవరస ఔ, ఓ ఔ వచ్చింది. ఇక అం అహ అనేవి తాళు స్థానములు, తాళువులు దవడల యొక్క స్థానములు. ఇక కకారాది వర్గాలకు వచ్చామండి. కక గగన్య ఇవి వచ్చాయి. ఇక్కడ వరకు చూడండి, మొత్తం అయ్యేటప్పటికీ ఆ నుంచి అహ వరకు వచ్చాయి. ఇవి ప్రాణాక్షరములు అంటారు బిట్ట. అం అహ వరకు వచ్చేసాయి మొత్తం. శివుడి యొక్క ముఖమంతా కూడా సర్వ శబ్దములకు మూలమైన ప్రాణములు అక్కడ ఉన్నాయి. ఇవి ప్రాణం అండి. శరీరానికి ప్రధానం ఏంటండి? శిరస్సే. కనుక ప్రధానాంగము అని పేరు శిరస్సుకి. ఇది తీసిస్తే ఇది లేదు, శిరస్సు ఖండిస్తే లేదు. ఇక్కడ శరీరం ఏం మిగల్లే అంటే అర్థం ఏంటి? సమస్త శరీరానికి ఇదే ప్రాణం. దీని నుంచే మొత్తం లభిస్తుంది అవునా లేదా? శిరస్సు. కనుక అకారం నుంచి అహాకారం వరకు మనకు మొట్టమొదటి రాస్తాం. అక్షాభ్యాసం చేసేటప్పుడు అకారం నుంచి అహాతవ చేస్తాం. అంతేగాని కకారం నుంచి మొదలెట్టమే ఎందుకు? ఆలోచించండి, భారతీయుల అక్షరాభ్యాసంలో కూడా లాజికల్ అరేంజ్మెంట్ ఉన్నది. ఇక్కడ ఎంత చక్కటి విశేషం చూడండి, ఒక అద్భుతమైన తార్కికత ఉన్నది. అందుకు మనదే రీజనింగ్ కమ్ముతుంది మన ప్రతి విద్య కూడా. ఏ తర్వాత బి ఎందుకుందంటే నేను చెప్పలేను. ఏమో ఆ విద్య వాళ్ళు చెప్తారేమో, కానీ మా తర్వాత ఆ ఎందుకుందో నేను చెప్పగలను. ఎందుకంటే ఎందుకు? కనుక ఆ నుంచి ఆ అనేది ఫుల్ ఓపెన్ అయింది, అమ్ అనేది క్లోజ్ అయింది. అహా అహా విసర్గ పేరు కూడా ఎంత చక్కగా చెప్పారండి. ఆ అని ఓపెన్ లోపల స్పందన గాని కలిగితే అహా అవుతుందట. అమ్ అహా, అమ్ అన్నప్పుడు నాదమైంది, అహా అన్నప్పుడు దానిలో స్పందన వచ్చింది. ఈ స్పందన నుంచే సృష్టి అంతా వస్తుంది రండి. మొట్టమొదటి వైబ్రేషన్ అది, ఆ వైబ్రేషన్ నుంచే సృష్టి అంతా వచ్చింది. అందుకే విసర్గ, వివిధ సర్గ విసర్గ చూడండి, ఆ పేరు కూడా అలా పెట్టారు మనకి. కనుక అక్షరాలు బాగా నేర్చుకుంటే విశ్వ విజ్ఞాన రహస్యం అంతా తెలిసిపోతుందండి మనకి ఇక్కడ. అందుకే అలా సమకూర్చారు మనకి. అందుకే చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసామా, ఇప్పుడు కూడా చేయాలి. చిన్నప్పుడు అక్షరాలు దిద్దేమేమో, ఇప్పుడు అక్షరాభ్యాసం చేయాలి. అక్షరాలను అభ్యాసం చేద్దాం మనం. కనుక ప్రధానమైన ఆ నుంచి అహా వరకు ఎక్కడి దాకా వచ్చేసే, ఇక్కడ నుంచి కా నుంచి వెళుతున్నామండి. ఈ కాలన్నిటికీ తగిలితేనే పనిచేస్తుంది. తల లేకపోతే కాకాగాలు లేవండి. కా అన్నప్పుడు ఇందులో రెండున్నాయి, మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్ ప్లస్ ఆ కలిపితే కా అయింది, ఆ తీసిస్తే ఇక్ ఇచ్ ఇట్ అని ఎవడు మాట్లాడు భూమి మీద. దానికి పైపు కలవాలి, కదిలితేనే కలుస్తాయి. కనుక ప్రాణం లేకపోతే ఈ అక్షరాలు పనిచేయవు. అందుకే వీటికి ప్రాణ్యక్షరాలు అని పేరు మనకి. ఇంత కాశీ వస్తే మనకు అక్షరాలు నేర్పిస్తారా అనుకోవచ్చేమో, నేర్చుకోవాలి, ఏం చేస్తాం. కనుక ప్రాణ్యక్షరములు అని వీటికి పేర్లు చెప్పారు. ఈ క్రింది భాగంలో మిగిలినవన్నీ ఉండిపోయాయండి చూడండి ఇక్కడ. కనుక ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇప్పుడు చూద్దాం చూడండి ఎలా ఉన్నదో. కాది పంచాక్షరాణ్యస్య పంచహస్తాస్త దక్షిణే, చాది పంచాక్షరాణ్యేవం పంచహస్తాస్తు వామతః. కా నుంచి ఐదు అక్షరాలు కాఖ గగన్య మొదటి వర్గములు. ఈ ఐదు స్వామికి కుడి చేతులండి, కుడి ఐదు చేతులు, కుడివైపున్న ఐదు చేతులు ఈ ఐదు. అందుకే న్యాసంలో కూడా ఐదింటిని ఒకే చేతికి పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు ఒకే చేయి ఉంది గనక. స్వామికి ఐదు చేతులు గనక ఐదు ఉన్నాయి ఇటువైపు. ఈ ఐదు ఏంటి? కా నుంచి న్యా వరకు చెప్పబడుతున్నది. తర్వాత సాది పంచాక్షరణ్యేవం పంచహస్తాస్తు వామతః, ఎడం వైపు చా నుంచి ఉన్న ఐదు అక్షరం చాచాజాదలు ఏవైతే ఉన్నాయో ఐదు కూడా స్వామికి ఎడమ చేతులు ఉన్నాయి. తాది పంచాక్షరం పాదాస్తాది పంచాక్షరం తదా. ఇక టవర్గల్లో ఐదు, తవర్గల్లో ఐదు, ఈ రెండు మొత్తం కలిపితేన్నయ్యే పది వర్గములు. టాటా డాడన్నా తాత దాదన్నా ఈ పది కూడా స్వామి ఐదు పాద ఇటు రెండు పాదములకి వెళ్ళు. అంటే ఇటు కుడి పాదానికి టాటా డాడన్నా, ఎడం పాదానికి తాత దాదన్నా చూడండి. ఇవి వేళ్లుగా అయ్యే. ఇక పకారం ఆయనకు ఉదరము, పకారము కుడి భాగము, బకారము ఎడమ భాగము, భకారము స్కంధ భాగము. ఈ విధంగా మహాదేవుడికి హృదయం మకారముగా ఉన్నది. యకారం నుండి సకారం వరకు ఏడు అక్షరములు యారాలావ శేషస్స, ఈ ఏడు అక్షరములు కూడా స్వామి లోపల ఉండేటువంటి సప్తధాతువులు. సప్తధాతువులు మజ్జ, చర్మము, అస్థి, మాంసము, ఇలా సప్తధాతువులు ఉన్నాయి కదా మన లలితాశాస్త్రంలో. మజ్జ సంస్థ, రక్తము, ఇత్యాదులు మొత్తం ఏడు ధాతువులు. ఏమయ్యే యా నుంచి సా వరకు ఏడు ధాతువులు, ఏడు అక్షరములు. ఇక హకారము నాభి స్వామికి చెంది, హకారం నాభిస్థానం చాలా విశేషం. మీరు హా అన్నప్పుడు స్పందన సరిగ్గా అక్కడే జరుగుతుంది మణిపూరంలో. కనుక అక్షరాలకి మన లోపల యోగ చక్రాలకి రిలేషన్ ఉంది. ఒక శబ్దం ఉత్పన్నం కావడానికి మన లోపల ఇన్ని యోగ చక్రముల యొక్క శక్తి వల్లనే మనం ఒక శబ్దాన్ని బయటికి అనగలుగుతున్నాం. కనుక ఇన్ని శబ్దాలు అన్నప్పుడు ఆ శబ్దంలో యోగశక్తి ఉన్నాయి. కనుక శబ్దాన్ని నేను ఉపాసించడం మొదలు పెడితే నీ లోపల యోగ చక్రాల యొక్క ఉద్దీపన జరుగుతుంది. అందుకే మన వాళ్ళు మంత్ర జపం అనే దాన్ని తీసుకొచ్చారు. మంత్ర జపంలో ఏం చేస్తారు, ఈ అక్షరాలని డిఫరెంట్ కాంబినేషన్స్ తో సమకూర్చితే మంత్రం అవుతుంది. మంత్రం అంటే ఏంటండి, ఈ అక్షరాలని రకరకాల కూర్పులు చేస్తే మంత్రం అవుతుంది. ఆ మంత్రం అన్నప్పుడు దానిలో సాహిత్యార్థం ఉండవచ్చు ఉండకపోవచ్చు. కొన్ని మంత్రాలకు సాహిత్యార్థం లేదు. నమశివాయ అంటే నమ శివునికి నమస్కారము, ఇది సాహిత్యార్థం. కానీ నా అన్నప్పుడు ఏ శక్తి వచ్చింది, మా అన్నప్పుడు ఏదొచ్చింది, సి అన్నప్పుడు ఏ శక్తి వచ్చింది, వా అనేది ఏమిటి, యా అనేది ఏమిటి అనేది సాహిత్యానికి సంబంధం లేదు. అది అందులో దాగిన శబ్దశక్తి ఒకటి ఉంది. శబ్దశక్తి అర్ధశక్తి కంటే విశేషంగా అక్కడ ఉంటుంది. ఈ అర్ధశక్తి నా మ శివాయ అన్ను అన్నప్పుడు నీ లోపల ఏ ఏగ కేంద్రాలు స్పందిస్తాయో నీకు తెలియదు. అంతే కదండి, గుండె ఎన్ని మార్లు కొట్టుకుంటుందో టెక్స్ట్ బుక్ లో చదివి నువ్వు తెలుసుకున్నావు కానీ నువ్వు చెప్పగలవా చెప్పండి. నువ్వు చెప్పలేవు కానీ గుండె కొట్టుకోవడం మానేసిందా? నీదనుకున్న గుండె ఎన్ని మార్లు కొట్టుకుంటుందో నువ్వు చెప్పలేనప్పుడు నీలో జరిగేటటువంటి దానికి నువ్వు ఎలాగ చెప్పగలవు? నీ లోపల ఆయన ఎలా పనిచేస్తున్నాడో తెలుసుకో, ఇది అర్థం చేసుకో. కనుక ఈ అక్షరములు మంత్రములు జపించేటప్పుడు అందుకే మంత్రాన్ని మాటిమాటికి ఆవృతం చేస్తాం. ఏదో ఒక్క మారు అంటే చాలదా అండి? చాలదు. ఇన్ని మార్లు ఆవృతిని మంత్రం చేయడం వల్ల నీలో ఉన్న ప్రాణశక్తి, మంత్రంలో పనిచేసే ప్రధానంగా శ్వాస, ఈ శ్వాసకి యోగానికి సంబంధం ఉందా లేదా, ఈ శ్వాసకి చక్రాలకి సంబంధం ఉందా లేదా, ఈ మంత్రం అన్నప్పుడు నీ లోపల శ్వాసశక్తి పనిచేస్తుంది, బయటకనొచ్చు లోపలనొచ్చు. ఈ శ్వాసశక్తి పనిచేసేటప్పుడు ఏ యోగ కేంద్రాన్ని అది వెళ్లి స్పందింపు చేస్తుంది నీకేం తెలుసు? ఆ స్పందన వల్ల నీలో ఏ దివ్య శక్తులు జాగృత అవుతున్నాయి ఏం తెలుసు నీకు? అందుకే నాస్తి మంత్రం నాస్తి, నాస్తి మూల మనౌషధం అమంత్రం అక్షరం నాస్తి అన్నారు. అక్షరం కాని మంత్రం లేదు, ఔషధం కాని మూలిక లేదు అన్నారు. కానీ ఏ మూలికను ఎలా ఔషధం చేయాలో వైద్యుడికి తెలుస్తుంది, ఏ అక్షరాన్ని ఎలా మంత్రం చేయాలో ఋషికి తెలుస్తుంది. అదే మనంతరం మనం తయారు చేసుకుంటే కాదండి. అక్కడ డాక్టర్స్ ఎలాగైతే మెడిసిన్ ఇస్తారో ఋషి ఎలా మంత్రాన్ని తయారు చేస్తాడు. గురువులు మంత్రాన్ని ఇన్వెంట్ చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మందుని కనిపెట్టేటువంటి వైద్య శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళు, మంత్రాన్ని మనకి ఇనీషియేట్ చేసేటువంటి వాళ్ళు, దీక్ష ఇచ్చే వాళ్ళు డాక్టర్స్ లాంటి వాళ్ళు. ఇది తెలుసుకోవాలి. ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలో డాక్టర్కి తెలుస్తుంది. అందుకని షాప్ ఉంది, డబ్బు ఉంది, ఒంట్లో జబ్బు ఉంది, అందుకెళ్ళి కొనుక్కుంటామంటే అయిపోతుందా? కాదండి. సరైన గురువు దగ్గరికి వెళ్ళాలి, లేదా ఇంటర్నెట్ లో కొడితే ఏ మందుకి ఏ జబ్బుకి ఏ మందులు నెట్లో ఉంటాయి వాడేస్తావా? వెళ్లాల్సిందే డాక్టర్ దగ్గరికి. కనుక మంత్రశాస్త్రాల పుస్తకాలు దొరుకుతున్నాయని చెయ్యొద్దు, గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువు యోగ్యుడని భావించితే వాడిస్తాడు, అది అలా వచ్చినదే. అందుకని మనమే నాకు ఇచ్చేయి అంటే కాదు, దక్షిణాసగల గురువులు ఇచ్చేస్తారు, అది వేరే విషయం. ఆ మాటకు వస్తే ఫీజుల కోసం డాక్టర్లు ప్రాణాలు తీయట్లేదా? అలాంటి గురువులు ఉంటూ ఉంటారు, ఏం చేస్తాం? కనుక దక్షిణాసగల గురువులు మంత్రాలను వ్యాపారం చేయొచ్చు, కానీ నిఖార్సుగా నిబద్ధతగా కలిగే వైద్యుల్లాగా మంచి గురువులు ఉంటారండి, వాళ్ళు పరీక్ష చేస్తారు అంతే. అంత మంత్రం ఆయనకి ఇచ్చారు, నాకేమి ఇంత చిన్న మంత్రం ఇచ్చారా అనకూడదండి. ఒక డాక్టర్ దగ్గరికి ఇద్దరు పేషెంట్లు వెళ్ళాట, అందులో ఒక పేదవాడు, ఒకటి ధనికుడు. ధనికుడు కడుపు నొప్పి వచ్చింది వెళ్ళాడు, ఆయన చూసి ఏం లేదండి అజిత్ అన్నాడు, డైజిన్ రాసిచ్చి పంపించేశాడు. ఈ లోపల పేదవాడు వెళ్ళాడు, బాబు నీకు క్యాన్సర్, నీకు ఇంత ఖర్చు అవుతుంది, ఇన్ని వేలు అవుతాయని రాశాడు. వెంటనే ధనికుడు కోపం వచ్చింది, నన్ను అవమానించావు, నాకేమో 10 రూపాయలు మందా, వాడికేమో 10,000 మందా అని దెబ్బలాట పెట్టుకున్నట్ట. జబ్బుగా పెట్టి మందు గాని ఇక్కడ డబ్బు బట్టి మందు కాదు కాదని ఆయన అని పంపించాడు డాక్టర్ గారు. వీడికి అంత ఖర్చు అక్కర్లే, వీడికి అంతట్లోనే తేలిపోతుంది, కావలసింది ఆరోగ్యం. కానీ ఈశ్వర కృప అందరికీ కావాలి, అందులో సందేహం లేదు, కానీ పొందే పద్ధతులు మాత్రం అందరికీ ఒకటి కావు, ఇది తెలుసుకోండి. కనుక సమయం వచ్చింది. కనుక శబ్ద బ్రహ్మం అంటే ఇంత విషయం. కనుక శబ్దం అంటే ఏదో మామూలుగా వినేసే శబ్దం, మామూలుగా అనేసే శబ్దం అనుకోవద్దు. ఒక మంత్రం పట్ల అంత భక్తి కలిగి ఉండాలి. ఆ శబ్ద రూపంలో పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు, అది అనమాట. ఎలాగైతే రకరకాల ఔషధుల్ని మూలికల్ని కలిపి ఔషధం తయారు చేసేవో, ఈ మన అక్షరముల్ని కూర్చడం చేత ఒక శక్తి పుడుతుంది, ఆ శక్తే దేవత. దేవత అంటే ఏమిటో కాదు, మంత్రము ద్వారా ఉత్పన్నమయ్యే చైతన్యమే దేవత. గుర్తుపెట్టుకోండి, మంత్రము ద్వారా ఉత్పన్నమయ్యే చైతన్యమే దేవత. ఇది మనం తెలుసుకోవాలి. కానీ సర్వదేవతలు మంత్రాధీనులు, సర్వమంత్రములు అక్షరాధీనములు, సర్వాక్షరములు ఓంకార స్వరూపములు, ఆ ఓంకారమే శివుడు. కనుక శివుడు సర్వదేవతామయుడు, సర్వమంత్రమయుడు, సర్వాక్షరమయుడు. ఇది శబ్ద బ్రహ్మావతారం యొక్క విశేషం. దీన్ని చూపించాడు. ఏవం శబ్దము శబ్దమయం రూపం అగుణస్య గుణాత్మన, నిర్గుణుడైన పరమేశ్వరుడు విధంగా శబ్దమయమైన రూపాన్ని చూపించగానే ఆనందపడి చూస్తున్నారు. అయితే ఇంత రూపంలో కూడా ఆయన ప్రక్కన ఒళ్ళో కూర్చుని ఆవిడ మాత్రం ఉందండి. దృష్ట్వా తమ ఉమయా సార్ధం కృతార్థో భున్మయా హరి, ఆవిడ కూర్చుంది. ఆవిడ ఎవరండి? ఉమయా సార్ధం. ఎందుకు ఆ మాట వేశాడు? అమ్మవారికి ఎన్నో పేర్లున్నాయి కానీ ఈ పేరు చాలా విశేషమండి. అందుకే నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబ్రాయ చ అంటున్నాం. నమస్సోమాయ చ ఉమా సహిత. ఉమా ఏంటో కాదు, ఈయన ఓమ అయితే ఆవిడ ఉమా అయింది. ఓంకారంలో ఉన్న ఆ ఉమాల్లో మాకి దీర్ఘనిస్తే ఉమా, ఈ ఆ వెళ్ళిపోయింది అక్కడికి పక్కకి. కనుక ఉమా ఓంకారం యొక్క శక్తియే ఉమా. కనుక ఉమా ఎవరు? ఆయన యొక్క శక్తియే. ఎప్పుడు ఉంది, తర్వాత ఎప్పుడు హిమోత్పర్వతరాజు పుత్రిగా పుట్టి పెళ్లాడడం తర్వాత లేలేదంతా. కానీ సృష్టి ఆది అందు కనిపిస్తున్న స్వరూపం. కనుక ఉమామహేశ్వరులు నిత్యము ఉన్నటువంటి వాళ్ళు. మన లీల కోసం లీలగా వాళ్ళ తర్వాత అవతరించడాలు, వివాహాలు ఆడ్డాలు, ఇవన్నీ మనం లీలగా చెప్పుకోవడానికి వాళ్ళు కథలు సృష్టించారే తప్ప వాళ్ళ కొత్త దాంపత్యం అక్కర్లే. వాళ్ళు నిరంతర దంపతులు, నిత్య దంపతులు, పురాణ దంపతులు, అనాది దంపతులు. అందుకు ఉమయా సార్ధం అలా కనబడ్డాడు. ఏమం దృష్ట్వా మహామహేశానం శబ్ద బ్రహ్మతనం శివం ప్రణమ్యత మయా విష్ణువు పునశ్చాపస్య దూర్ధ్వత. ఈ విధంగా ఎప్పుడైతే ఓంకార స్వరూపంగా శివుడిని చూసి నమస్కరించిన తర్వాత అక్షరస్వరూపంగా శివుడు కనబడ్డాడో మళ్లీ వీళ్ళు ఆ అక్షరస్వరూపానికి నమస్కారం చేశారు. మళ్లీ ఏం చూపిస్తాడో అని చూస్తున్నారు. మనం చూడాలనుకున్నది కనిపిస్తుందా? అని ఏం చూపిస్తే చూడడమే మన పని. వెంటనే తర్వాత మరొకటి చూపించట, ఓంకారం నుంచి ఉద్భవించిన మరొక స్వరూపాన్ని చూపించాడు. ఈ అక్షరములు ఓంకారం తర్వాత కనబడిన రూపం ఓంకార ప్రభవం మంత్రం కళా పంచక సంయుతం. ఐదు కళలతో కూడిన మంత్రం ముందు వచ్చిందండి. ఆ మంత్రం ఏంటంటే నమశివాయ పంచాక్షరి కనిపించినప్పుడు. అంటే ఇప్పుడు శబ్దబ్రహ్మ స్వరూపంలో కనిపిస్తోంది. ఇందాక ఉపదేశం కథ వదిలేయండి. శబ్దబ్రహ్మలో వరుసగా ఏం కనిపిస్తున్నాయో చూడండి. ఓంకారం తర్వాత అక్షరములు, అక్షరముల తర్వాత పంచాక్షరి. దాని తర్వాత కనబడింది ప్రతి మంత్రానికి ఒక ఆకారం ఉంది. మీకు పంచాక్షరి ఆకారం ఎలా ఉంటుందో మరొక సందర్భంలో మీకు వివరిస్తాను. ఈ ఏడు రోజుల్లో మరొక సందర్భంలో స్వామి చెప్పిస్తాడు. ఇప్పుడు ఏ మంత్రం ఏ చైతన్యంతో ఉంటుందో కూడా చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఇది రహస్యములు. శుద్ధస్ఫటిక శంకాసు శుభాష్టత్రింశద్ అక్షరం, తర్వాత శుద్ధస్ఫటిక కాంతులతో 38 అక్షరాల మహామంత్రం కనబడింది అన్నాడు. ఏమిటిది? పంచాక్షరి తర్వాత కనబడింది మృత్యుంజయ మహామంత్రం దర్శనమిచ్చింది. అది చూపిస్తున్నాడు. మృత్యుంజయం ఎలా వచ్చింది? ఆ మృత్యుంజయం శివుని యొక్క మరొక స్వరూపం. తర్వాత మేధాకారం అభూద్భూయ సర్వ సర్వార్థ సాధకం గాయత్రి ప్రభం మంత్ర నిహింతం వర్ణ సాక్షరం. దాని తర్వాత బుద్ధిని ఉత్పత్తి చేసేటువంటిది, సర్వధర్మముల్ని పురుషార్థాన్ని కలిగించేటువంటిది 24 అక్షరములు కలిగిన మంత్రం వచ్చింది. చతుర్వంశతి వర్ణాఢ్యం చతుష్కళమనుత్తమం. చతుష్కళలతో, చతుష్కళలు అంటే ఓంకారంలో 4 భాగాలు, అకార ఉకార మకార తురియం, నాదబిందువుల్ని కలిపి ఒకటే చేస్తే తురియం అంటారు, అంత మరేం కాదు. ఈ 4 భాగాలతో కూడినది 24 అక్షరాలతో గాయత్రి మంత్రం అందులోనే కనిపిస్తోందండి శివుల్లో ఒక్కొక్కటి. ఇక్కడ అది గాయత్రి ప్రభం. ఇది మేధాకారం. మేధాకారం బుద్ధికి ప్రధానమైనటువంటి శక్తి. అందుకే ధియోయోన ప్రచోదయతుంది కదా, బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి మహాశక్తి అయినటువంటి గాయత్రి స్వరూపం కనిపించింది. ఇంకా అక్కడి నుంచి రకరకాల మంత్రములు. అవి ఎలాంటిందంటే యజుర్వేద సమాయుక్తం, ఋగ్వేద సమాయుక్తం, సామవేద సమాయుక్తం. ఋక్కులు సామలు గాయత్రి తర్వాత వచ్చే వేదములు, గుర్తుపెట్టుకోండి. అందుకు గాయత్రి వేదమాత అని అంటున్నాం. తర్వాత ఉద్భవించినవేంటి? చతుర్వేదములు ఉత్పన్నమయ్యాయి. ఈ చతుర్వేదముల్లో రకరకాల మంత్రములుంటాయి. ఈ మంత్రములు ప్రధానంగా ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం రెండింటి కోసం ఈ మంత్రములు ఉపదేశింపబడతాయి. ఇష్టప్రాప్తి అంటే కావలసింది లభించడం, అనిష్ట పరిహారం అంటే కూడనివి తొలగడం. ఇంకోటి ఆభిచారికం, మూడవది. ఆభిచారిక మంత్రములు అంటే ఇతర శత్రుబాధలు, రోగబాధలు, పీడలు తొలగించబడ్డానికి వేదముల్లో కొన్ని మంత్రములున్నాయి. ఈ మంత్రములు ఎక్కువగా భైషజ్య వేదం అని చెప్పబడుతున్న అధర్వణ వేదంలో ఈ మంత్రములు కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని కొన్ని ఆభిచారిక మంత్రములు ఉన్నాయి. ఇవి ఆభిచారికమంటే అవతల వారి నాశనం కోసం ఉన్నాయి కదండి, మంచివేనా అని అడిగే హక్కు మనకు లేదు. ఎందుకంటే వేదం మానవుల సర్వపురుషార్థ సాధన కోసం వచ్చింది. కేవలం మోక్షమని కాదు, కేవలం ఇహము కాదు, ఇహము పరము రెండు సిద్ధింపు చేయడానికి వేదం వచ్చింది. అసలు వేదం ఎందుకు వచ్చింది? ప్రత్యక్షంతో అనుమానంతో సాధించలేని సత్యమును ప్రతిపాదించడానికి వేదం వచ్చింది. చూడండి, ప్రత్యక్ష ప్రమాణంతోనూ అనుమాన ప్రమాణంతోనూ లౌకిక విషయాలు నువ్వు చెప్పచ్చు, కానీ అలౌకికమైన వాటిని ప్రత్యక్ష ప్రమాణంతో చెప్పలేవు, అనుమాన ప్రమాణంతోనూ చెప్పలేవు. దాని గురించి చెప్పడానికి వచ్చింది వేదం. కనుక వేదంతో నాకు ప్రూవ్ కావాలండి అనడం ముందు తప్పని. వేదం ప్రత్యక్షంగా దొరికేది కాదు, అనుమానంతో దొరికేది కాదు, రెండింటికి అతీతమైనది అని చెప్పడానికి వచ్చింది. నిప్పు వేడిగా ఉంటుంది అనడానికి వేదమంత్రం అక్కర్లే. వేదంలో చెప్పారండి నిప్పు వేడిగా ఉంటుందని, అందుకు వేడిగా ఉంది అంటావా నువ్వు, అక్కర్లే, నీ చెయ్యి ముట్టుకుంటే నీకే తెలుస్తుంది, ప్రత్యక్ష ప్రమాణం. ఇలాగ అనుమానం, ఒక ఉన్నదాన్ని బట్టి ఇంకో దాన్ని ఊహించడం, పొగ ఉండడం బట్టి నిప్పును ఊహించడం అనుమాన ప్రమాణం. దీనికి వేదం అక్కర్లే, ఇది అనుభవంతో చెప్పేస్తాం. కానీ రెండింటికి అతీతమైనది ఒకటి ఉంది. మనం ఈ రోజుల్లో డెవలప్ అయిపోయిందని సైన్స్ అంతా కూడా ప్రత్యక్ష అనుమాన ప్రమాణంలోకి వస్తుంది. దానికి అతీతమైన సత్యాన్ని చెప్పగలిగేది వేదం మాత్రమే.